శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 28వ అధ్యాయం. శ్రీ సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతరము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యాము. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానీరరు. సాధారణంగా తండ్రి శరీరాన్ని పుట్టించును, పిమ్మట చావు జీవితాన్ని వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలన్నీ రెండింటినీ దాటించరు. కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇలా అన్నారు, నా మనుష్యుడు ఎంత దూరాన ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరాన ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దూరం కట్టి ఏడ్చినట్లు అతనిని శిరిడీకి లాగదను. అలా 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. మొదటిది లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందు, తదుపరి రియాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమాస్తాగా ఉద్యోగం చేశారు. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించింది. శాంతాక్రూజులో క్రిస్మస్ పండుగకి 1-2 మాసాల పూర్వము స్వప్నంలో గడ్డముతో ఉన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపుగూడి ఉన్నట్లు చూశాను. కొన్నాళ్ల తర్వాత దాసగుల కీర్తన వినటకు తన స్నేహితుడు దత్తాత్రేయ మంచునాథ్ బిజూరింటికి వెళ్లారు. కీర్తన చేసేటప్పుడు దాసగను బాబా పటాన్ని సభలో పెట్టుట ఆచారం. స్వప్నంలో చూసిన ముసలివాణి ముఖ లక్షణాలు ఈ పటంలో ఉన్నవానికి సరిపోయింది. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్లు గ్రహించారు. పటము దాసగుణ కీర్తన, తుకారాం జీవితం ఇవన్నీ మనస్సును నాటుకుని లక్ష్మీచంద్ సిరిడీపు వెళ్లటానికి ఊవిల్లూరుచుండెను. సద్గురుని వెతుకుటలోను, ఆధ్యాత్మిక కృషియందు దేవుడు భక్తులకు సహాయపడుననేది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి సిరిడీకి వస్తావా అని అడిగారు. అతని ఆనందానికి అంతులేదు. సిరిడీకి వెళ్లాలి అని నిశ్చయించుకున్నారు. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకుని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట సిరిడీకి పయనమయ్యను. రైలులో అతడు స్నేహితుడకు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగారు. చాలా సంవత్సరముల నుంచి సిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పారు. కోపర్గాన్ రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనాలి అని అనుకున్నారు. కాని ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించి ఆ విషయాన్ని మరిచింది. సిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చింది. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రప్పంటి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. అతడు బండిని ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితం చేయండని కోరింది. జామ పండ్లను కొనాలి అని అనుకునిట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకునిట ఆమె భక్తి, ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాణి బంధువై ఉండవచ్చని అనుకున్నాను. అంతలో బండి సిరిడి చేరింది. వారు మసీదుపై జెండాలను చూసి నమస్కరించుకున్నారు. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిన పూజించారు. లక్ష్మీచంద్ మనస్సు కరిగింది. బాబాను చూసి చాలా సంతోషించను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూసి సంతోషించినట్లా బాబా పాదాలను చూసి సంతోషించను. అప్పుడు బాబా ఇలా అన్నారు, చక్కరివాడు, దారిలో భజన చేయను, నన్ను గూర్చి ఇతరులను విచారించును. ఇతరులను ఏ అడగనేలా, మన కళ్ళతోడ సమస్తమో చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరం ఏంటి? నీ స్వప్నం నిజమైనదా కాదా అనేది ఆలోచించును. మార్వాడి వద్ద 15 రూపాయల అప్పు తీసుకుని సిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడింది. బాబాకు ఈ సంగతులన్నీ ఎలా తెలిసినది అని అతడు ఆశ్చర్యపడింది. ఇందులో ముఖ్యంగా గమనింపదగినది, బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజు అనగా పండగ దినం గడుపుటకు కాని, తీర్థయాత్రకు వెళ్లటానికి కాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ అంటే ఉప్మా. మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చారు. అది తిని లక్ష్మీచందు సంతోషించను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించను. కాని ఎవరూ సాంజా తేలేదు. అతడు సాంజాకాయ కనిపెట్టుకుని ఉండను. 3వ రోజు హారతి సమయమందు బాపూసాహెబ్ జోక్ ఏమి నైవేద్యం తీసుకుని రావాలి అని బాబాను అడిగిన సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పారు. భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చారు. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండను, అతను వీపు నొప్పి ఉండను. బాబా ఇలా అన్నారు, నీవు ఆకలితో ఉండుట మేలైనది, కావలసినంత సాంజా తినుము, నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకో. బాబా తన మనస్సును కనుకొని లక్ష్మీచంద్ను రెండవసారి ఆశ్చర్యపడను. బాబా ఎంత సర్వజ్ఞుడు. దోషదృష్టి. ఆ సమయం అందే లక్ష్మీచంద్ చావడి ఉత్సవానికి చూసెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగింది అని అనుకున్నారు. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు వెళ్లగా బాబా శ్యామతో ఇలా అన్నారు, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇలా లక్ష్మీచంద్ మనస్సులో ఏది భావించుచుండను అది అంతా బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యానికి కావలసినన్ని నిదర్శనాలను కని లక్ష్మీచంద్ బాబా పాదాలపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతోషించాను. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యాలు చూపి నన్ను రక్షించను. నాకీ ప్రపంచంలో మీ పాదాలు తప్ప ఇతర దైవం లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షం చే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో ఉందునుగాక అని ప్రార్థించను. బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదాలను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను. శిరిడీకి పోయి పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను. ఇక రెండవ పిచ్చుక, బురహాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతం చూసిద్దాం. బురహాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మం వద్దకు వచ్చి తినటానికి కిచడీ కావాలని మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవరూ లేరు. చూసిన దృశ్యానికి చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసింది. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీస్లో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసి భార్యాభర్తలు శిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు శిరిడీకి బయలుదేరారు. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి శిరిడీ చేరి అచ్చట రెండు మాసాలున్నారు. ప్రతిరోజు మసీదుకు వెళ్లి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతోషించుచుండిరి. వారు బాబాకు కిచడీ ప్రసాదం అర్పించవలనని శిరిడీకి వచ్చారు. కాని అది 14 రోజుల వరకు తటస్థించడే లేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచడీతో మసీదుకు 12 గంటలకు వచ్చింది. మసీదులో అందరూ భోజనానికి కూర్చున్నారు కనుక తెర వేసి ఉండను. తెరవేసి ఉన్నప్పుడు ఎవరూ లోపలకు ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయింది. ఒక చేతితో తెర పైకెత్తి లోపలకు ప్రవేశించింది. బాబా ఆనాడు కిచడీ కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తోచను. ఆమె కిచడీ అచట పెట్టగాని బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించను. బాబా ఆతురతను చూసి అందరూ ఆశ్చర్యపడారు. ఈ కిచడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటను విశ్వసించరు. 3వది, మేఘస్వాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినండి. బిరంగాం నివాసి ఒక మేఘస్వాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకమైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి అంటే ఓం నమశివాయ అని జపించువాడు. అతనికి సంధ్యావందనము కానీ గాయత్రీ మంత్రం కానీ తెలియకుండెను. సాటే గారికి దీని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనాన్ని నేర్పించారు. సాయిబాబా శివుని అవతారమని సాటే అతడికి బోధించి శిరిడీకి ప్రయాణం చేయించను. బ్రోచే స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దనని యజమానిని వేడుకున్నారు. కాని ఆ యజమాని మేఘుడు శిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము శిరిడీవాసి తన మామగారకు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం కలగజేయవలనని ఇచ్చాను. శిరిడీ చేరి మసీదుకు వెళ్లగా బాబా కోపించి అతనిని లోపలికి రానీయక ఈ విధమును తన్ని తరిమివేయండి అని గర్జించి మేఘునితో ఇట్లన్నారు, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేనా తక్కువ జాతి మహమ్మద్దీయుడను. నీవిచుటకు వచ్చినచో నీ కులోమ పోవును, కనుక వెడలిపో. ఈ మాటలు విని మేఘుడు వనకనారంభించను. అతడు తన మనస్సులో ఉన్న విషయాలు బాబాకి ఎలా తెలిసినని ఆశ్చర్యపడను. కొన్ని దినాలు అచటే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి వెళ్ళను. అక్కడి నుండి త్రయంబక్ అంటే నాసిక జిల్లాకి వెళ్లి అచట 1 సంవత్సరము 6 మాసాల ముందు ఉండెను. తిరిగి శిరిడీకి వచ్చను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటచే అతడు మసీదులో ప్రవేశించుటకు సిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించను. మేఘస్వాములకు బాబా ఉపదేశము ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులోని మార్పు కలగజేయచ్చు చాలా మేలు చేసింది. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రు కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ల కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో ఉన్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదాల నొప్పిన పిమ్మట బాబా పాదదీర్థాన్ని త్రాగుచుండెను. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబాదేవిని పూజింపకే మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పను. మేఘశ్యాముడు మందిరానికి వెళ్ళను. వాకిలి తెరిచి ఉండటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించను. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరానికి చందనం పోసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలంచను. బాబాకు అది ఇష్టం లేకుండా కాని అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండను. అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానానికి సిద్ధంగా ఉండమనను. బాబా తనకు అభిషేకం వలదని ఫకీరకుడుచే గంగానదీ జలంతో ఎట్టి సంబంధం లేదని చెప్పను. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి కిందకి దిగి పీటపై కూర్చుని తల ముందుకు సాచి ఇట్లా అన్నారు. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసిపెట్టు. శరీరానికి తల ముఖ్యం, కావున తలపైనే నీళ్లు పోయి శరీరం అంతటిపైన పోసినట్లగును. అలాగే అని మేఘశ్యాముడు ఒప్పుకుని నీలకొండను పైకెత్తి తలపై పోయి నిర్దించను. కాని భక్తిపారవశ్యమున హరగంగే హరగంగే అంటూ శరీరం అంతటిపై నీళ్లు పోశారు. కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూశారు. వాని ఆశ్చర్యానందాలకు అంతు లేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతా పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడాల నానా సాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటాన్ని పూజించుచుండెను. ఈ ప్రకారం 12 నెలలు చేసిన దాని భక్తికి మెచ్చుకోనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేస్తూ బాబా రూపాన్ని చూశాను. బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘ త్రిశూలం గీయను అని చెప్పి అదృశ్యుడయ్యను. మేఘుడు బాబా మాటలు విని ఆతృతగా కండ్లు తెరిచను. బాబా కనిపించలేదు కాని అక్షతుడు అక్కడికి పడి ఉండను. బాబా వద్దకు వెళ్లి చూసిన దృశ్యాన్ని గుర్చి చెప్పి త్రిశూలాన్ని గీయుటకు ఆజ్ఞ ఇమ్మను. బాబా ఇలా అన్నారు, నా మాటలు వినలేదా? త్రిశూలాన్ని గీయమంటుంది, ఇది దృశ్యము కాదు, స్వయంగా వచ్చి నేనే చెప్పుతుంది. నా మాటలు పుల్లు కావు, అర్థవంతములు. మేఘుడు ఇలా పలికెను, మీరు నన్ను లేపినట్లా భావించుతుంది, తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యమనుకుంటుంది. బాబా తిరిగి ఇలా జవాబిచ్చారు, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపం లేదు, నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నీ నమ్మి నా ధ్యానమంది మునిగేందురో వారి పనులన్నీ సూత్రధారణై నేనే నడిపించగలను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలాన్ని ఎర్రరంగుతో గీశారు. ఆ మరుసటి దినం ఒక రామదాసు భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగాన్ని సమర్పించాడు. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చాను. బాబా ఇలా అన్నారు, చూడు శంకరుడు వచ్చాడు, జాగ్రత్తగా పూజింపము. మేఘుడు త్రిశూలంను గీసిన వెంటనే లింగం వచ్చట చూసి ఆశ్చర్యపడను. వాడాలో కాకాసాహెబ్ దీక్షితు స్నానం చేసి సాయిని తలంచుకొనిచుండగా తన మనోదృష్టి అందు లింగం వచ్చటగాంచను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగం కానుకగా ఇచ్చారని చెప్పను. దీక్షిత్ దానిని చూసి సరిగ్గా అది తన ధ్యానంలో కనపడిన దాని వలె ఉన్నదని సంతోషించను. కొద్ది రోజులలో త్రిశూలమును రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగాన్ని ప్రతిష్ఠించను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును రాయించి లింగాన్ని ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందు నమ్మకాన్ని స్థిరపరచను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి సుదకు 1912 మేఘశ్యాముడు కాలం నొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనని, బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనను కాకాసాహెబ్ దీక్షతో బాబా ఆజ్ఞను నెరవేర్చను. శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.